ఇది చాలా విలక్షణమైనటువంటి రోజు. ఎందుకు ఇది చాలా విలక్షణమైనటువంటి రోజు అంటే, ఈ యుగానికే అవతార పురుషుడైనటువంటి చాలా మంది దృష్టిలో, మా దృష్టిలో కూడా కలికి అవతార స్వరూపమైనటువంటి ఆ రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుకోవటానికి అవకాశం లభించింది మనకి. భారతదేశంలో ఆధ్యాత్మిక సంస్థలకి కొదవలేదు. రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, గురువులకి కొదవలేదు. మన మానసిక స్థితి బట్టి, మన శారీరక స్థితి బట్టి, మనకు ఉన్నటువంటి తెలివితేటలు బట్టి, జ్ఞానాన్ని బట్టి రకరకాల స్థాయిలో రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు. కానీ రామకృష్ణ పరమహంస యొక్క అవతారము మొత్తము భారత జాతి యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనే ఒక విలక్షణమైనటువంటి క్రాంతి తీసుకువచ్చింది. అది మాత్రమే ఎందుకో మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకు మర్చిపోతూ ఉంటాం అంటే, దగ్గరగా ఉండేసరికల్లా గొప్పతనం గుర్తించాం మనం. ఇంటి చెట్టు దేనికి రాని జరిగిన ప్రమాదం, అది జరిగిన ప్రమాదం ఏంటి అంటే, నూతన మానవుడు అని విదేశీయులు చెప్తున్నటువంటి అరవిందో చెప్తున్నటువంటి సుప్రామెంటల్ డిసెంట్, నేడు మానవులు మానవ జాతి ఎదురు చూస్తున్నటువంటి భూపై స్వర్గావతరణ, ఆధునిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో లింక్ చేసి సైంటిఫిక్ రిలీజియన్, వైజ్ఞానిక ఆధ్యాత్మికత, ఇవంతా కూడా రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో పరిపూర్ణంగా కనిపిస్తుంది మనకి. కానీ ఎంత పరిపూర్ణంగా కనిపించినా ఆ దృష్టితో మనం రామకృష్ణ పరమహంసను అధ్యయనం చేయము, రామకృష్ణ పరమహంస జోలికి మనము వెళ్లము. వివేకానంద కోసము ఆయన చాలా 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 ఎదురు చూశాడు అని మనం చదువుకుంటూ ఉంటాం, మనందరికీ తెలుసు కూడా. కానీ ఆ వివేకానంద రామకృష్ణ పరమహంసకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోతాం. మనం ఏమిటా సంబంధం ఇద్దరికి? ఆ సంఘటన రామకృష్ణ పరమహంసే చెప్పుకున్నాడు. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను గుర్తు చేస్తే మీకు గ్యారంటీగా గుర్తు వస్తుందని. మర్చిపోవటం మానవ సహజం కనుక ఏం తప్పు లేదని. ఎక్కడో ఉచ్చ లోకాలలో రామకృష్ణ పరమహంస ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన దర్శించినటువంటి ఒక సంఘటన గురించి నేను మీతో చెప్తున్నాను. ధ్యానంలో కూర్చుని ఉన్నాడు రామకృష్ణ పరమహంస పంచవటిలో. అనేక మంది భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు. కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర ఉండిపోయారు, కొంతమంది గృహస్థులు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ గృహస్థుల్లోనే కొంతమంది రామకృష్ణ పరమహంస యొక్క బాధ్యత తీసుకున్నారు, ఆయనకు కావలసిన వస్తువులు ఇవ్వటము, ఆయన భార్యకి కావలసినటువంటి వస్తువులు సమకూర్చటము, వచ్చే పోయే వాళ్లకి కావలసినటువంటి వనరులు అవి సమకూర్చటము రామకృష్ణ పరమహంస యొక్క గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి భక్తులు చేస్తూ ఉండేవారు. జరిగిపోతున్నాయి సంఘటనలు, ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతున్నాయి. కానీ రామకృష్ణ పరమహంసకు మాత్రము విపరీతమైనటువంటి అశాంతి. ఏంటి అశాంతి అంటే, వస్తున్నారు భక్తులు, నిజంగానే ఆధ్యాత్మికత మీద రుచి ఉన్నటువంటి భక్తులు వస్తున్నారు, అద్భుతమైనటువంటి సాధకులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, పురుషులు వస్తున్నారు, ఆ సాధకులకి కావలసినటువంటి అనుభవాలు వస్తున్నాయి. చాలా మంది సాధకులు వాళ్ల స్పర్శతోనే ఇతరులకి సమాధి ఇవ్వగలిగేటటువంటి స్థితికి వచ్చారు. కానీ రామకృష్ణ పరమహంసకి మాత్రం తృప్తి లేదు. ఇంకా ఎవరో రావాలి ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆ అశాంతిలో ఉన్నప్పుడు, ఆయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆయనకు ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని మీరు దయచేసి మర్చిపోకండి. ఇంచేతంటే ఆ దృశ్యము మీకు కూడా సంబంధించినటువంటి దృశ్యము, మీరు కూడా అందులోని పాత్రలే. ఆ దృశ్యము రామకృష్ణ పరమహంస చూసినటువంటి ఆ దృశ్యము మీకు కూడా అక్షరాల వర్తిస్తుంది. అది కేవలము రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి చూసినటువంటి దృశ్యము మాత్రమే కాదు, దాన్ని ఆ దృష్టితో చాలా జాగ్రత్తగా వినండి, మీరు అవగాహనతో వినండి. మనం ఏం చేయవచ్చో, ఏమి చెయ్యాలో, ఏమి చేయటం లేదో మనకు అర్థమవుతుంది. మూడు అర్థమవుతాయి, ఏం చేయవచ్చో, ఏమి చేయటం లేదో, ఏమి చెయ్యాలో, ఈ మూడు మనకు అర్థమవుతాయి. ధ్యానంలో కూర్చొని ఉన్నాడు రామకృష్ణ పరమహంస, దృశ్యాలు చూస్తున్నాడు. ఎక్కడో ఉచ్చలోకాలకి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎక్కడో ఉచ్చలోకాలకి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఉచ్చలోకంలో ఒక గడ్డ ఉంది, చాలా దృఢకాయుడైనటువంటి నిగనిగా మెరిసిపోతున్నటువంటి ఒక యోగి కనిపించాడు. ధ్యానంలో ఉన్నాడు, తపస్సమాధిలో ఉన్నాడు ఆ యోగి. కూర్చుని ఉన్నాడు ఆ యోగి, రామకృష్ణ పరమహంస చూస్తున్నాడు ఆ యోగిని. ఒక అలౌకికమైనటువంటి జగత్తులో రామకృష్ణ పరమహంస చెప్పుకున్నాడు ఇది. సడన్ గా ఏమైంది, అంతకంటే ఉచ్చ లోకాల నుంచి ఒక చిన్న పిల్లవాడు ఆ యోగి యొక్క ఒడిలో పడ్డాడు. ఇలా చేతులు మూసుకు కూర్చుని ఉన్నాడు. వివేకానంద కూర్చుని ఉంటారు, తీసుకుంటారు అపోజ్ మీరు. అలా కూర్చుని ఉన్నట్ట యోగి, తేడా ఏంటంటే వివేకానంద గడ్డం లేదు, ఆ యోగికి గడ్డం ఉంది. వివేకానంద 40 ఏళ్లు దాటక ముందే తన శరీరాన్ని వదిలేశాడు. ఆ యోగి మరి చెప్పలేం మనం, చాలా చాలా 1000 సంవత్సరాల పైబడి వయస్సు ఉంటుందా అనిపించింది అంటాడు రామకృష్ణ పరమహంస. కానీ దృఢంగా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు ఈ సాధనతో. ఆ యోగి యొక్క ఒడిలో ఈ చిన్న కుర్రాడు పడ్డాడు. ఈ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంకా పైలోకాల నుంచి వచ్చాడు. మరి వాడికి చెలిస్తేనా, యోగస్థితిలో ఉన్నాడు ఆ సాధువు, ఆ మహాత్ముడు చెలించలేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చిన్న కుర్రాడు గడ్డం పట్టుకుని పీకుతాడు, కుదుకుతాడు, చాలా తమాషాగా వర్ణిస్తాడు. అందులో రామకృష్ణ పరమహంస చేసేటటువంటి ఆ వర్ణన, అది మన హృదయాలకి తగులుతుంది. అది నేను చెప్పలేను నా అనుభూతి. మీరు అది పుస్తకంలో చదివితే మీకు తెలిసే ఉంటుంటుంది, మీలో చాలా మందికి ఈ సంఘటన. కానీ అది మీకు సంబంధించిన సంఘటన అని మీకు అర్థం కావటం లేదు. అది కేవలం గుర్తు చేయటానికి నేను చెప్తున్నాను. నేను ఆ పీకినప్పుడు చాలాసేపటి తర్వాత యోగి కళ్ళు తెరుస్తాట. కళ్ళు తెరిచి ఆ ఒడిలో ఉన్నటువంటి కుర్రవాణ్ణి చూస్తాట. ఆ చూపు గురించి వర్ణిస్తాడు. ఆ యోగి దృష్టిలో ఏమనిపిస్తుందంటే, ఎన్నేళ్ల పట్టో ఎవరి కోసమో తపస్సు చేసి, వేలాది సంవత్సరాది బట్టి అన్నము ఆహారము అంతా మానేసి, నిద్రాహారాలు మానేసి, తన ప్రియుడి కోసం ఎదురు చేస్తున్నటువంటి ప్రేయసికి తన ప్రియుడు సడన్ గా కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అంత ఆనందంగా ఆ వృద్ధుడైనటువంటి యోగి ఈ బాలుని చూస్తాడు. ఆ చూపు అర్థం చేసుకోండి మీరు. అది అర్థమవుతే తప్ప తర్వాత అది మనకు అర్థం కాదు. మన చదువులో ఏది పట్టుకోవాలో అది మర్చిపోతాం మనం, అసలైంది దాటేస్తాం మనం. ఆ చూపు, ఆ దర్శనము, ఆ యోగి యొక్క దర్శనము, ఉచ్చలోకాలలో ఉన్నటువంటి ఆ యోగి ఈ పిల్లవాడిని ఆ దృష్టితో చూశాడు. తన ప్రీతమైనటువంటి ఆరాధ్య దైవాన్ని ఎంత ప్రేమగా ఆర్తితో ప్రత్యక్షం అవుతామో చూస్తే అంత ఆర్తిగా చూశాట. కానీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అక్కడ ఏం చెప్పబడుతోందో. ఇతను ధ్యానం చేసుకుంటున్నాడు ఆ లోకాలలో, ఈ మహర్షి ధ్యానం చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయన ధ్యానం చేస్తున్నది ఆ బాలుడి గురించి కాదు. అతని పనేదో చేసుకుంటున్నాడు. అతను ఏం ధ్యానం చేసుకుంటున్నాడో, ఆ ధ్యానం ద్వారా ఆయన ఏమి పొందదలుచుకున్నాడో మనకి తెలియదు. వీళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏంటి అంటే ప్రేమ యొక్క సంబంధం ఉంది, కేవలం ప్రేమ. ప్రేమ తప్ప ఇంకేమీ సంబంధం లేదు. చాలా అండర్లైన్ చేసుకోండి ఈ దృష్టిని మీరు. ఆ తర్వాత మనం అర్థం చేసుకోగలుగుతాం అసలు ఏం జరిగిందో. గడ్డం పట్టు పీకుతే ఏమని అడిగాడు, ఎందుకు పీకామని. నేను కిందకెళ్తున్నాను, భూమి మీద వెళ్తున్నాను నేను, అక్కడ నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు కూడా నా గురించి తెలియదు, కానీ వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసు. అంచేత నా గురించి చెప్పడానికి నువ్వు నాతో పాటు కిందకి రావాలి. ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప రామకృష్ణ పరమహంసని మనం అర్థం చేసుకోలేము, వివేకానందని అసలు అర్థం చేసుకోలేము. వాళ్ళు భారతీయత హిందూ ధర్మం గురించి అసలు మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు వాళ్ళు. ఒక వైజ్ఞానికమైనటువంటి ఆధ్యాత్మికత, ఒక సైంటిఫిక్ రిలిజియన్. నువ్వు ఇది చెయ్యి నీకు ఈ ఫలితాలు వస్తాయి, నీకు నమ్మకం ఉండాలి, నువ్వు విశ్వాసం పెట్టుకో. నీకు ఫలితం రాలేదంటే నీకు విశ్వాసం లేకపోవటం వల్ల రాలేదు. అలాంటి మాటలు ఆధ్యాత్మిక జగత్తులో మనం చాలా తరచూ వింటాం. కానీ రామకృష్ణ పరమహంస యొక్క ఆవిర్భావంతో విశ్వాసాన్ని ఎత్తిపారేశాడు ఆయన. ఇది నువ్వు ఇచ్చేయి, ఇది అది చేయటానికి కావాల్సినటువంటి మానసిక స్థితిని నువ్వు విశ్వాసం అంటే విశ్వాసం అనుకో, అది వేరే విషయం. కానీ ఆ మానసిక స్థితి గురించి చెప్పాడు. నువ్వు ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అంటే మెడిసిన్ చదవాలి, అందులో విశ్వాసానికి ఏముంది? ఒక సైన్స్ ఉంది. నువ్వు ఈ లక్ష్యం వైపు వెళ్తున్నావు కనుక నువ్వు ఈ విధమైనటువంటి విజ్ఞానాన్ని నీ మనసులో నాటుకోవాలి. అది చెప్పటానికి నేను భూమి మీదకి వెళ్తున్నాను. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. నీకు నా గురించి చాలా బాగా తెలుసు, ఇంచేదంటే నీకు నా మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది కనుక అంచేత నువ్వు కూడా నాతో పాటురా అంటే, అక్కడ రామకృష్ణ పరమహంస ఉచ్చ లోకాలలో ఉన్నటువంటి ఆ యోగిని ఏం అడిగాడనమాట, నువ్వు నీ పనే ఆపేయి, నువ్వు నీ సాధనే ఆపేయి. చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఆ లోకాలలో. భౌతిక జగత్తులోనే సాధన చేసి సమాధి స్థితిలో ఉన్నటువంటి గురువులు చాలా బిజీగా ఉంటారు. మరి అసలు అదే అది ఏ లోకమో మనకి తెలియదు, ఆ లోకం ఏంటో. ఆ లోకంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ యోగిని, నేను కిందకి వెళ్తున్నాను నువ్వు రా అంటే యోగి తల ఊపుతాడు. తర్వాత చెప్తాడు రామకృష్ణ పరమహంస, ఆ చిన్న బాలుని నేనే, ఆ యోగి ఎవరు? వివేకానంద. లింక్ ఆ లింక్ లేనివాడు రామకృష్ణ పరమహంస కి సంబంధించినటువంటి సమితిలో కానీ రామకృష్ణ పరమహంస మీద ప్రేమ కానీ ఉండదు. మీరు అదే అర్థం చేసుకోవాలి. మీరు అనుకుంటున్నారు మీకు అది ఇష్టమేమో అని. మీకు ఇష్టం అవటం వల్ల నేను రాలే మీరు ఇక్కడికి. మీరు ఎందుకు వచ్చారు అంటే మీకు శ్రీరామకృష్ణ పరమహంసకి ఖచ్చితంగా అనేక జన్మల బట్టి సంబంధం ఉంది. ఆ ఉచ్చ లోకాలలో ఉన్నటువంటి వివేకానందే నరేంద్ర అనేటటువంటి పేరుతో భూమి మీద పుట్టాక తల్లి విసుక్కునేది వివేకానందని. నేను కాశీ విశ్వనాథుని ప్రార్థన చేశాను నాకు కొడుకు కావాలని. ఏమనేది ఆవిడ, కాశీ విశ్వనాథుడు నాకు కొడుకు పంపించలేదు, తన భూతగణాలలో ఉన్నటువంటి ఒక భూతాన్ని పంపించాడు అని విసుక్కునేది ఆవిడ. కొడుకుని కాదు పంపించింది అని. అంటే మీ పిల్లల్ని మీరు విసుక్కుంటున్నప్పుడు కాస్త చూసుకోండి, అలాంటి భూతం ఏదైనా మీ ఇంట్లో వచ్చిందేమో, రేపు భవిష్యత్తులో ఏం అవ్వవచ్చో అది. ఆ భూతము పెద్ద భక్తి అది ఏమీ లేదు, బాగా పాడగలడు అంతేను, బాగా చదువు కూడా వచ్చు. కానీ అదేమి శాపము, అంత తెలియని వాడికి కూడా బీఏ పాస్ అయిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత తింటానికి తిండి లేదు. తండ్రి బతికున్నప్పుడు అతన్ని ఆదుకునేవాళ్ళు తండ్రి గురించి చాలా, తండ్రి బతికున్నప్పుడు జమీందార్లా బతికాడు, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి యొక్క స్నేహితులలో ఒక్కడు కూడా అతన్ని ఆదుకోలేదు. ఎక్కడో బై ఛాన్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కొన్ని లీగల్ మ్యాటర్స్ ట్రాన్స్లేట్ చేయడానికి ఇస్తూ ఉండేవారు. ఎంత వచ్చింది సంవత్సరానికి ఒకసారి రెండు పేజీలు మూడు పేజీలు ట్రాన్స్లేట్ చేస్తే చివరికి తిండికి లేదు. వివేకానంద యొక్క కుటుంబంలో అక్కలు, తల్లి, తను, వీళ్ళు ముగ్గురు ఎలా జీవించేవారట అంటే, ప్రతి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి అబద్దం చెప్పుకుని జీవించేవారు. అమ్మ అబద్దం చెప్పేది, అక్క చెల్లెళ్ళు అబద్దం చెప్పేవారు, వివేకానంద అబద్దం చెప్పేవారు. ఏమని అబద్దం చెప్పేవారు, ఫలానా మా స్నేహితుడింట్లో బర్త్డే పార్టీ జరిగిందనో అదేదో జరిగిందనో మేము అక్కడ తినేసి వచ్చాం, అంచేత మాకు ఇక్కడ తిండి అక్కర్లేదు. ఆ దారిద్ర్యాన్ని మీరు ఊహించగలరా, ఎంత ఘోరమైనటువంటి దారిద్ర్యము. కానీ ఆ ప్రేమ ఎంతో, మేమందరం తినేసి వచ్చామంటే అమ్మ తింటుందేమో ఆ మిగిలిన ఒక ముద్ద అని. మరి అమ్మ వీళ్ళమ్మేగా, ఆవిడ తక్కువ తిందా ఏంటి? ఆవిడేం చెప్పేది, నేను కూడా ఫలానా వాళ్ళింట్లో, మీ నాన్నగారి స్నేహితులు వాళ్ళింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే నన్ను పిలిచారు, నేను అక్కడికి వెళ్ళాను. మరి అప్పుడు అందరూ తినేసామని అబద్ధం చెప్పారు. వండిన ఒక ముద్ద ఆవిడ తినాలి, అందరికీ కడుపు నిండి ఉన్నాయి అబద్ధంగా. అప్పుడు ఏం చేసేవారంటే ఆ తిండిని బయట ఏ కుక్కకో పడేస్తున్నప్పుడు వాళ్ళ మనస్సులో ఏ భావాలు మెదులుంటాయో మీరు ఆలోచించుకోండి. వాళ్ళకంటే మనం ఎంత హాయి అయినటువంటి స్థితిలో ఉన్నామో కానీ మనం భగవంతుడి మీద ఎంత కోపం చూపిస్తామో, మా కింద ఇంకా ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు. ఇలాంటి దారిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఎవరో వివేకానందకి చెప్పాడు, నువ్వింత కష్టపడుతున్నావు కదా, నువ్వింత కష్టపడాల్సినటువంటి పని లేదు. అక్కడ ఎవడో ఒక పిచ్చివాడు ఉన్నాడు దక్షిణేశ్వర్లో, అదేంటో ఆ పిచ్చివాడి దగ్గరికి వెళ్తే కొంతమందికి బాధలు పోతున్నాయట, కొంతమందికి కోరికలు తీరుతున్నాయట, నువ్వు వెళ్తావా? సరే వెళ్తానన్నాడు. ఎండాకాలం బయలుదేరాడు, చెప్పు తగ్గిపోయింది. వెళ్తున్నది రామకృష్ణ పరమహంస దగ్గరికి, చెప్పు తగ్గిపోయింది. మనం చెప్పు తగ్గిపోయింది అంటే గురువు గారు రావద్దంటున్నారు అని చెప్పి ఇంట్లో పడుకుంటాం. మరి వివేకానంద ఆ పని చేయలేదు, చెప్పు తగ్గిపోతే ఆ చెప్పును అలాగే వదిలేశాడు. వదిలేసి రోడ్డు మీద నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట, చెప్పులు లేవు కదా అని చెప్పి పరిగెట్టడం మొదలెట్టాడు. ఎక్కువసేపు నేల మీద కాలు ఉండకపోతే మంట ఉండదు కదా అని పరిగెట్టుకుంటూ చేరుకున్నాడు దక్షిణేశ్వరికి. 12 మైళ్ళు ఎంతో పరిగెత్తేట, కానీ చాలా దృఢకాయుడు, చాలా ఆరోగ్యవంతుడు కనుక పెద్దగా ఏం అలసిపోలేదు. 12 కిలోమీటర్లు పరిగెత్తిన రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకొచ్చాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకొచ్చాక ఇమ్మీడియట్ గా అడిగాడు, మాకు ఇంట్లో పరిస్థితి బాగోలేదు, తిండి లేదు, మాకు ఈ సహాయం కావాలి, మీ అమ్మని అడిగి మీరు నాకు ఆ సహాయం ఇస్తారా? నేను అడిగేది ఏంటయ్యా, నువ్వే అడుగు, నువ్వు అడిగిన అమ్మ సహాయం పడుతుంది. నేను లోపలికి పంపించేట బాధతో వెళ్ళాడు, తిండి లేదు అనేటటువంటి బాధతో వెళ్ళాడు. నిజంగా తిండి లేదనేటటువంటి బాధ నేను చెప్పాను కదా, ఎంత కటిక దారిద్ర్యంగా వెళ్ళాడు అక్కడికి. నువ్వు అమ్మను అడిగితే ఇచ్చేస్తుంది, నువ్వు అడుగు, మాకు తినడానికి లేదు, మాకు తిండి ఉంటే చాలని ఇచ్చేస్తుంది అమ్మ అన్నాడు. వెళ్ళాడు, అక్కడికి వెళ్తే తిండి గురించి అడగాలని అనిపించలేదు ఆయనకి. ఇంత అమ్మని ఏమని అడుగుతాడంటే నాకు జ్ఞానం ఇయ్యి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. ఏం అడిగావు? ఏమోనండి, అక్కడికి వెళ్ళాను నేను, తిండి గురించి కోరికల గురించి నాకేమీ అడగాలనిపించలేదు, నాకు జ్ఞానం గురించి అడగాలనిపించింది, అదే అడిగాను. నేనేం చేసేదే అప్పుడే ఇంకో అవకాశం తీసుకో, నువ్వు మళ్ళీ వెళ్ళు అమ్మని అడుగు, నీ తిండి లేదంటున్నావు కదా, నువ్వు ఆకలితో అలమటించిపోతున్నావు కదా, అమ్మని అడుగు, ఖచ్చితంగా అన్నపూర్ణ ఆవిడ, సకల దేవతాస్వరూపిణి ఆవిడ, ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తుంది. ఈసారి ఖచ్చితంగా అమ్మని ఈ వరదానం అడుగుతాను, నాకు ఆహారం కావాలని అడుగుతాను అన్నాడు. మళ్ళా లోపలికి వెళ్ళాడు. మళ్ళా లోపలికి వెళ్తే మళ్ళా అదే, మళ్ళీ ఏమడిగాడు? నాకు జ్ఞానం కావాలి అన్నాడు. మళ్ళీ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. రామకృష్ణ పరమహంస అప్పుడు అన్న మాటలు వినండి మీరు చాలా జాగ్రత్తగా, అది మీరు అన్వయం చేసుకోగలిగితే, మీ జీవితాలు అలా మార్చగలిగితే, దాని తర్వాత రామకృష్ణ పరమహంస వివేకానందకి ఇచ్చినటువంటి వరదానం మీకు కూడా ఉపయోగపడుతుంది. అంతవరకు గురువుకి ఆ వరదానం రాదు. మూడోసారి అన్నాడు. నన్నందరూ పిచ్చి బ్రాహ్మణ్ అంటారు, పగలా ఠాకూర్ అంటాడు, నువ్వేదో పిచ్చివాడికి దొరికేవయ్యా, పిచ్చివాడికి ఇంకో పిచ్చివాడు. అమ్మనేమో నువ్వు ఇది కోరుకోమని అడిగితే ఇది కోరుకోకుండా నువ్వేమో జ్ఞానం కోరుకుంటున్నావు అని మూడోసారి వెళ్తాడు. మూడోసారి జ్ఞానమే కోరుకుంటాడు. అప్పుడు అంటాడు, సరేనయ్యా నువ్వు అడగలేవని నాకు అర్థమైపోయింది, నేను హామీ ఇస్తున్నాను, నీ వంశం వాళ్ళకి ఇంకా ఆకలి ఉండదు. ఒకటి కాదు ఇచ్చింది వరదానం ఏమిటి అంటే, నీ వంశంలోనే ఆకలి ఉండదు, డబ్బుంటుందనిలే, ఇంకా ఇలాగా మీరు ఆకలి కోసం బాధపడరు, మీకు తిండి ఉంటుంది, సరేలే ఇంకా నువ్వు నా పని చేయి. అదేం కుదరదన్నాడు వివేకానంద. నాను ఎందుకు వచ్చాను అంటే ఆకలిగా ఉంది అనుకుని వచ్చాను నేను. సరే నువ్వు చెప్తున్నావు ఆకలి లేదని, నేను జ్ఞానం అమ్మని అడిగాను, మరి అమ్మ నాకు జ్ఞానం ఇస్తుందో లేదో తెలియదు, నీకు జ్ఞానం ఉన్నట్టు నాకేం అనిపించటం లేదు, ఇంతకీ నువ్వు దేవుణ్ణి చూసావా ముందు అది చెప్పు, నేను తర్వాత సంగతి తర్వాత చూస్తాను అన్నాడు. ఇంతకి ముందే వివేకానంద అనేక మందిని ఇలాగే ఇబ్బంది పెట్టాడు. ఇది ఇబ్బంది పెట్టడమే, చాలా మంది మహాత్ముని దళిత వాళ్ళ దగ్గరికి నువ్వు దేవుణ్ణి చూసావా? చాలా మంది మాట్లాడేవారు కాదు. దేవేంద్రనాథ్ ఠాకూర్ అని ఒక మహాయోగి ఒక పడవలో గంగానదిలో కూర్చొని వెళ్తూ ఉంటే అక్కడికి ఆయన వెళ్లి అడిగాడు వివేకానంద ఆయన, మీరు దేవుణ్ణి చూశారా అని. అతనేం మాట్లాడలేదు కానీ ఏమన్నాడంటే, బాయ్ యూ హ్యావ్ ద ఐజ్ ఆఫ్ ఏ యోగి, నాయన నీ కళ్ళు ఒక యోగి కళలా ఉన్నాయని. నువ్వు భలే దొరికేవయ్యా, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి జవాబు? యోగి కరెక్ట్గానే చెప్పాడు, వివేకానందకు అర్థం కాలే. యూ హ్యావ్ ద ఐజ్ ఆఫ్ ఏ యోగి అంటే అతని కళ్ళు యోగి కళ్ళెవళ్ళు ఉన్నాయని కాదు. డాక్టర్ కళ్ళు రోగాన్ని చూస్తాయి, ఆర్టిస్ట్ కళ్ళు అందాన్ని చూస్తాయి, ఇంజనీర్ కళ్ళు ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ఫాల్స్ నే చూస్తాయి. యోగి కళ్ళు, యోగి కళ్ళు ఎవరిని చూస్తాయి? దేవుణ్ణి చూస్తాయి. అంచేత ఆయన చెప్పింది అర్థం కాలే వివేకానందకి, నువ్వు దేవుణ్ణే చూస్తున్నావని. ప్రతి యోగిలో సర్వభూతాలలో కూడా ఉన్నది దేవుడే, కానీ వివేకానందకి అప్పుడు ఆ జ్ఞానం ఇంకా రాలే. అంచేత అర్థం కాలే ఆ యోగి చెప్పినటువంటి మాట. సరే ఈయన దేవుణ్ణి చూడలేదు అనుకున్నాడు, వదిలేశాడు. ఇప్పుడు ఇంత మీ కుటుంబంలో ఎవరికి ఆకలి ఉండదు నా హామీ అని చెప్పిన తర్వాత అడిగాడు, సరే నీ పని నువ్వు చేయమంటున్నావు కదా, ఇంతకీ నువ్వు దేవుణ్ణి చూశావా? సరే ఈ ట్రిక్ ప్రశ్న వేస్తే దాటేయొచ్చు అనుకున్నాడు. కానీ పడింది ఎవరితో అతనికి? ఇప్పుడు రామకృష్ణ పరమహంసతో పడింది, నిన్ను ఎలా చూస్తున్నానో భగవంతుణ్ణి కూడా నేను అలాగే చూస్తున్నాను. ఈ మాట ఇంకా ఏ అవతారము కానీ ఏ యోగి కానీ ఇంతవరకు చెప్పలేదు అన్న సంగతి మీకు అర్థమవుతోందా? చెప్పాడా ఎవరైనా యోగి అలాగా? ఆలోచించండి. మీరు సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాం, సాయి కూడా అన్ని భూతాలలోనూ నేనున్నాను, మీకు ఎవరికి ఆహారం పెట్టినా కూడా నేనే, ఆఖరికి నా ఫోటో ఎక్కడుందో అక్కడ నేను ఉన్నట్టే అని చెప్పాడు. కానీ మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తున్నాను అదేవిధంగా భగవంతుని కూడా నేను చూస్తున్నాను అనేటటువంటి మాట అనగలిగేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తిని, ఇన్ని రకాలైనటువంటి యోగులతో నాకు సంబంధం ఉంది, అనేక మంది యోగుల చరిత్ర చదివాను, కానీ ఈ మాట అన్నటువంటి ఒక దమ్మున్నటువంటి వ్యక్తి ఎవడూ లేడు. అటువంటి వ్యక్తి యొక్క సమితిలో, అటువంటి యొక్క వ్యక్తి యొక్క సంరక్షణలో ఉన్నాం మనం. అది మీకు అర్థం అవ్వాలి ఎప్పుడైనా కూడా. అల్లరి చేసేటటువంటి పిల్లలు ముఖ్యంగా కొంచెం ఈ రౌడీ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు యూనివర్సిటీ చదువు ఆపరు, ఏదో ఒక డిగ్రీ చదువుతూ ఉంటారు వాళ్ళు, ఎందుకు చదువుతూ ఉంటారు ఏదో ఒక డిగ్రీ? స్టూడెంట్స్ దగ్గరికి పోలీసులు రారు, ప్రొటెక్షన్ ఉంటుంది, వైస్ ఛాన్సలర్ యొక్క ప్రొటెక్షన్. యూనివర్సిటీలో, యూనివర్సిటీ హాస్టల్లో కనుక నువ్వు ఉంటే ఎక్కడ పడితే అప్పుడు పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకోవటానికి వీల్లేదు, వైస్ ఛాన్సలర్ పెర్మిషన్ ఇవ్వాలి, వైస్ ఛాన్సలర్ పెర్మిషన్ ఇవ్వడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాక మీరు సవ్యంగా కనుక ఆ సంబంధాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఈ ప్రపంచంలో మీకు ఎదురు ఉండదు. అనేక సార్లు రకరకాలుగా రామకృష్ణ పరమహంస ఆ విషయాన్ని రకరకాలుగా చెప్పాడు. రెండు అద్భుతమైనటువంటి పుస్తకాలు వచ్చాయి, తెలుగులో కూడా అవి ట్రాన్స్లేట్ అయ్యాయి అని విన్నాను నేను, కానీ అయ్యాయో లేదో నాకు కరెక్ట్ గా తెలీదు. పుస్తకాలు ఇంకా అర్థమైందా ఏం గురించి చెప్తున్నాను? గాడ్ లివ్స్ విత్ దెమ్ అయ్యాయా? ఉంది కదా, అది చాలా జాగ్రత్తగా చదువుకోండి. మీరు రెండు పుస్తకాలు ఉన్నాయి, రెండు వాల్యూమ్స్ లో రామకృష్ణ పరమహంస శిష్యుల యొక్క కథలు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వారు వాళ్ళ జీవితాన్ని రామకృష్ణ పరమహంస దగ్గర ఎలా మలుచుకున్నారో రాశారు ఆ పుస్తకాన్ని. దాన్ని మీరు ఒక పారాయణ గ్రంథంలాగా పెట్టుకుని రోజుకు ఒక భక్తుడి యొక్క చరిత్ర మీరు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితాలలో చాలా అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఆ రెండు పుస్తకాలు బయటకు తీయండి, దుమ్ము కొట్టుకుని ఉంటే దుమ్ము దులపండి దాన్ని. ఏంటి అంటే అది గాడ్ లివ్డ్ విత్ దెమ్, దే లివ్డ్ విత్ గాడ్. రామకృష్ణ పరమహంస అక్కడ గాడ్ అనేటువంటి పదము, భగవంతుడు వారితో నివసించను ఒక పుస్తకం టైటిల్. రెండో పుస్తకం టైటిల్ ఏంటంటే వారు భగవానితో కలిసి భగవంతుడితో కలిసి నివసించిరి. 40 మంది రామకృష్ణ పరమహంస యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్ర. ఎలాగా రామకృష్ణ పరమహంస వాళ్లలో ఆ మార్పులు తీసుకువచ్చాడో, ఎంత అద్భుతంగా ఆ మార్పులు తీసుకొచ్చాడో, చదువు రాని వాళ్ల దగ్గర నుంచి వివేకానంద లాంటి మేధావిని లొంగదీశాడు. ఎలా లొంగదీశాడో ఆ దృష్టితో చదవండి దాన్ని. ఆ దృష్టితో కనుక మీరు చదివితే మీరు లొంగిపోతారు. ఎందుకంటే చదువుకోవటానికి లాటు బాబం, లాటు అనేటటువంటి ఒక పనివాడు ఎవరి దగ్గరో పని చేయడానికి వచ్చాడు, 10 ఏళ్ళు 12 ఏళ్ల వయసు వాడు. వాళ్ళక్కడ సమానంగా పనిచేయటం లేదనుకుని ఆ హౌస్ హోల్డర్, ఆ గృహస్థుడు ఏం చేశాడంటే, ఈ పనివాడు ఉన్నాడండి మీ ఆశ్రమంలో, మీ దక్షిణేశ్వరంలో ఏదైనా పనికొస్తాడేమో, మీరు ఉపయోగించుకోండి అని పెట్టాడు. అతను ఎంత గొప్ప భక్తుడిగా మారిపోయాడు అంటే, వివేకానంద కూడా అతన్ని గౌరవించేవాడు, అతని భక్తిని, అతని స్థాయిని. లాటు అని పేరు అతన్ని, ఇంక అసలు పేరు ఏదో ఉంది నాకు గుర్తులేదు. అందులో వస్తాయి కథలంతా కూడా, గాడ్ లివ్డ్ విత్ దెమ్, దే లివ్డ్ విత్ గాడ్. ఖచ్చితంగా ఆ పుస్తకాలు మన వాళ్ళందరిలోనూ ఉండాలి. ఎప్పుడు మీకు ఏ విధమైనటువంటి మానసిక అశాంతి వచ్చినా కూడా అందులో మీకు ఆ విధమైనటువంటి అశాంతి వచ్చినటువంటి భక్తుణ్ణి రామకృష్ణ పరమహంస ఎలా ఓదార్చాడో, ఎలా అతనికి కావలసినటువంటి మార్గదర్శనం చేశాడో చెప్తాడు. ఈ విధంగా మార్గదర్శనం చేస్తున్నప్పుడు వివేకానంద, నువ్వు భగవంతుణ్ణి చూశావా అని అడిగినప్పుడు, అవును నేను భగవంతుణ్ణి చూశాను అంటాడు రామకృష్ణ పరమహంస. అయితే నాకు చూపించన్నాడు. ఇమీడియట్ ప్రశ్న అంతే కదా, సరే పదన్నాడు, చూపిస్తానన్నాడు. అక్కడే దక్షిణేశ్వర్లో ఆ నదిలో, గంగానదిలో ప్రవహిస్తుంటే మనం స్నానం చేద్దాం అన్నాడు. ఓహో, పవిత్రంగా స్నానం చేయాలి కాబోలు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవటానికి అని దిగాడు. అలా కాదు, స్నానం చేయటం నేను చూపిస్తానని ఈయన కూడా దిగాడు. రామకృష్ణ పరమహంస నీళ్ళలోకి దిగాడు, వివేకానంద కూడా నీళ్ళలోకి దిగాడు. సరే ములుగన్నాడు వివేకానంద, ఒక మునక తీశాడు. రామకృష్ణ పరమహంస వాళ్ళని నెత్తి నెక్కి మెడ నొప్పేశాడు. ఇంకా వాడికి వివేకానంద రాసుకుంటాడు, నిజంగా పిచ్చివాడి చేతిలో పడ్డాను నేను, అమ్మాయికి ఉండి బల అయిపోయాను, ఇంకా వీడు చంపేస్తాడు కాబోలు నన్ను. ఊపిరి అందటం లేదు, లోపలి ఆలోచనలన్నీ వస్తున్నాయి. కొట్టుకుంటున్నాడు, గాలి లేదు, నీళ్ళలో ముంచేస్తున్నాడు, తలపైకి ఎత్తనివ్వకుండా ఇంకా నొప్పిస్తున్నాడు రామకృష్ణ పరమహంస. తర్వాత చేతీశాడు, పైకి లేచాడు. మీకు కూడా ఎంత హాయిగా ఉంటుందో అవగాహన వచ్చింది కదా, ఏమనిపించింది నీకు అన్నాడు. ఏమనిపించింది అంటే, నువ్వు పిచ్చివాడు అనుకున్నాను మొదట, రెండోది ఏమనిపించింది అంటే, కాస్త గాలి కావాలి, గాలి కోసం వెంపర్లు ఆడిపోయాను, పిచ్చెత్తిపోయినట్టు అయిపోయింది గాలి కోసం అన్నాడు. భగవంతుడు కావాలి అని నీకు ఆ పిచ్చి ఉంటే తప్ప భగవంతుడు నీకు కనిపించలయ్యా. వేషాలు అయ్యేదాకా అందరినీ వెళ్లి అడగటం కాదు, భగవంతుడు నీకు కనిపించాడా అని. నీకు ఆ యావ ఉంటే, ఆ తపన ఉంటే ఖచ్చితంగా నీకు భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుణ్ణి చూడటానికి నీకు ఆర్తి ఉండాలి తప్ప భగవంతుడు లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. రామకృష్ణ పరమహంస చెప్పేది, అన్ని చోట్ల నేను భగవంతుణ్ణి చూస్తున్నాను అంటే, నిరంతరము ఆయన ఆర్తితో జీవించాడు. మరి ఆర్తి లేదే నీకు, నేనెక్కడి నుంచి చూపించేది, నువ్వు ఆర్తి తెచ్చుకో, నీకు కూడా భగవంతుడు కనిపిస్తాడు. అంచేత భగవంతుడు కనిపించాలి అనేటటువంటి దాంట్లో రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఏకైక మార్గము ఆర్తి. ఇంకా నువ్వు ఏ పేరుతో అయినా చేసుకో దాన్ని. ఆ ఆర్తి మాత్రం లేదు, మేము జపం చేసేస్తున్నామండి, మేము ప్రార్థన చేసేస్తున్నామండి, మేము యజ్ఞాలు చేసేస్తున్నామండి, మేము పూజలు చేసేస్తున్నామండి, కానీ ఆ పూజ ఎప్పుడవుతుందిరా భగవంతుడా, అనవసరంగా మా గురువు గారికి చెప్పాను నేను రోజుకి ఇంత పూజ చేస్తానని, అప్పుడు నాకు తెలిసి ఉత్సాహంతో చెప్పేశాను రోజు పూజ చేస్తానని. బాధపడుతూ చేస్తాం చాలా ఉపాసనలు పూజలు అవి, కానీ రామకృష్ణ పరమహంస ఏం చెప్తాడు, నిరంతరము కూడా ఆ ఆర్తి ప్రేమ కనిపించకపోతే, ఒకరోజు గడిచిపోయింది ఇంకా నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదమ్మా అని బుర్ర గోడకేసి కొట్టేసుకునేవాడు. ఆ యావ ఉంటే ఎందుకు కనిపించడు, అన్నీ కనిపిస్తాయి. అంచేత రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో, మిగతా భక్తులు యోగుల యొక్క జీవితంలో మొట్టమొదటి తేడా అక్కడ కనిపిస్తుంది. భగవంతుణ్ణి చూడటానికి నువ్వు సాధన చేయవలసినటువంటి అవసరము లేదు, నువ్వు ఏ మంత్రాలు జపించాల్సినటువంటి అవసరము లేదు, నువ్వు ఏ విధమైనటువంటి పూజ ఒక క్రమ పద్ధతిలో చేయవలసినటువంటి అవసరము లేదు. ఆయన కూడా ఒక క్రమ పద్ధతిలో పూజ చేయలేదు. ఇదానే రాశిమణిదేవి రామకృష్ణ పరమహంసకి కాళీమాత విగ్రహానికి పూజ చేయమని అప్పచెప్పింది. ఈయన వెరిచేష్టలు చేసేవాడు, అమ్మవారికి ఇచ్చేటటువంటి పువ్వు తన్నెత్తి మీద పెట్టేసుకునేవాడు, అమ్మవారికి నివేదన చేయవలసినటువంటి ఆహారం తను తినేసేటటువంటి వాడు, తను తినేసేవాడు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పురోహితులందరికీ కూడా విసుగు, కోపము, ఈర్ష్య. ఎందుకు ఈర్ష్య అంటే రామకృష్ణ పరమహంస మీద రాణి రాసమణి దేవికి ఒక మంచి భావం ఉండేది. ఇతను సిద్ధపురుషుడు, మహాపురుషుడు. నా అదృష్టం కొద్ది ఇక్కడ జాయిన్ అయ్యి దక్షిణేశ్వర్లో కాళికాదేవిని పూజ చేయటానికి పురోహితుడుగా అని ఆవిడ ఉద్దేశం. పురోహితులందరూ ఇది చూస్తున్నారు, ఇలా చేస్తున్నాడు పూజ, ఇలా అర్థం పర్థం లేకుండా పూజ చేస్తున్నాడు అని. సరే, రాణి రాసమణి దేవికి కబురు పెట్టారు, ఈ పూజారి సవ్యంగా పూజ చేయటం లేదు, కుడి చేత వాయించవలసినటువంటి గంట ఎడం చేత వాయిస్తాడు, అమ్మవారి పాదాల్లో పెట్టవలసినటువంటి పాదాలు పువ్వులు తన నెత్తి మీద వేసుకుంటాడు, అమ్మవారికి నివేదన చేయవలసినటువంటి ప్రసాదాన్ని ముందు తనే తినేస్తాడు. ఇదేం పద్ధతిగా లేదు, పూజ చేయవలసినటువంటి విధానం ఇది కాదు, మేము ఇన్ని శాస్త్రాలు చదివాం, ఇంతమంది మహామహా పండితుల దగ్గర పూజ ఎలా చేయాలో నేర్చుకున్నాం మేము, మరి ఇది పద్ధతిగా లేదు అని కబురు పెట్టారు. అప్పుడు రాణి రాసమణిదేవి చికాకుల్లో ఉంది, కోర్టు కేసుల్లో ఏదో చికాకుగా ఉంది. సరేలే, రెండు మూడు రోజుల్లో వస్తాను అంది. మరి మీరు రెండు మూడు రోజులు చేస్తే భగవంతుడికి అపచారం అయిపోతుందమ్మా, మరి ఇలా అపచారం అయిపోతే అట్ట, నువ్వు తొందరగా రావాలి. సరేలే, ఏదో డేట్ ఇచ్చింది ఆవిడ, ఫలానా తారీఖున వస్తాను అని. వీళ్ళు ఎవ్వరూ కూడా రామకృష్ణ పరమహంసకి వచ్చేసింది ఆవిడ, సడన్ గా వచ్చేసింది అంటే రామకృష్ణ పరమహంస పూజ చేస్తున్నాడు. మిగతా పూజారులందరూ వాళ్ల వాళ్ల పూజ వదిలేసి ట్రస్టీ వచ్చారు కనుక, సెక్రటరీలు, కరెస్పాండెంట్లు వాళ్ళు వస్తే కాలేజీలో వాటిలో ఎంత హడావిడి చేస్తారో అంత హడావిడి, భగవంతుడు వదిలేశారు, వాళ్ళ పూజ వదిలేశారు, ఈమె దగ్గరికి వచ్చేశారు. అంటే ఈవిడ చెప్పింది, మీ పూజలు మీరు చేసుకోండి, నేను చూస్తానులేండి అది. చిన్న కాంపౌండ్, పెద్ద కాంపౌండ్ ఏం కాదు అది. సరే, వీళ్ళందరూ కూడా పూజ చేస్తూ కుతూహలంతో రామకృష్ణ పరమహంస ఏం చేస్తాడో చూస్తున్నాడు. రామకృష్ణ పరమహంస పట్టించుకోలే, ఈవిడ వచ్చింది చూశాడు, కూర్చోన్నాడు, తన పూజ తను చేసుకుంటున్నాడు. మధ్యలో రామకృష్ణ పరమహంసకి ఏమైందో లేచాడు, చాచి లెంపగా కొట్టాడు. ఎవరిని ఎవరిని కొట్టాడు, ఎందుకు కొట్టాడు? ఇక్కడ కూడా అదే దృష్ట. ఏంటి ఇక్కడ కూడా అదే దృష్ట? అమ్మ మీద మనసు ఉంచలేవా? పురోహితులు మాత్రం బ్రహ్మానందం అయిపోయింది, అమ్మయ్య మేము అనుకున్నది ఖచ్చితంగా జరిగింది, ఇంకా అమ్మనే కొట్టేశాడు వాడు, అమ్మగారు నేను, ఇంకేముంది ఊస్ట్. కానీ ఆవిడ సిగ్గుపడింది. ఆ స్థాయి ఆవిడే కనుక అక్కడికి రామకృష్ణ పరమహంస సాధకుడుగా రాగలిగాడు. అలాంటి వ్యక్తి మన దగ్గరికి వస్తే మనం ముందు రోజు గంటేస్తామండి. ఇంకేంటే మనకి ఒక పిచ్చి భ్రమలు ఉన్నాయి, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి కాబోలు, దేవుణ్ణి ఎలా చేయాలి కాబోలు, ఈ విధంగా చేయాలి కాబోలు. కానీ భగవత్ పూజకి కేవలము నీ యొక్క ఆత్మసమర్పణ తప్ప ఇంకేమీ అక్కర్లేదు అని చేసి చూపించినటువంటి మహావ్యక్తి కూడా రామకృష్ణ పరమహంసే. మళ్లీ అలాంటి పూజారి ఇంకా రాలేదు ఇంతవరకు ప్రపంచంలో, నాకు తెలియదు మీరు ఎవరినైనా చూశారేమో. భగవంతుణ్ణి నేను కళ్లారా చూడగలను అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనే. భగవంతుణ్ణి కళ్లారా చూడటానికి ఏ విధమైనటువంటి పూజలు చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే నీకు తిండి పెట్టేటటువంటి వ్యక్తి వాడు కూడా సక్రమంగా లేకపోతే, నువ్వు సాచి లెంపకాయ కొట్టగలిగేటటువంటి దమ్ము ఉంటేనే నువ్వు పూజ చేయగలవు, కానీ నేను పూజ చేస్తున్నాను అని నటించేటటువంటి వ్యక్తి పూజ కాదు అని చెప్పగలిగేటటువంటి ధీరుడు అది అద్భుతమైనటువంటి వ్యక్తి. అసలు రామకృష్ణ పరమహంసను ఎందుకు అర్థం చేసుకోలేము అంటే ఆయన భాష పండిత్యపు భాష కాదు, భాష లేదు ఆయన దగ్గర అంతే. కానీ ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి పని. కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించాల్సిన అవసరం వచ్చింది, చాలా అందమైనటువంటి కృష్ణ విగ్రహం వచ్చింది. రెండో రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఆ రెండో రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరో అలా తీసుకెళ్తున్నారు ఆ విగ్రహాన్ని, పడింది కిందకి. ఆ విగ్రహం పడింది, చేయి విరిగింది కృష్ణుడికి. సరే, ఇంకా పురోహితులకి ఛాన్స్ దొరికింది, ఇంకేముంది కొంపలు అంటూ పోయి ఏదో అరిష్టం రాబోతోంది, ఇంకా మీ జమీందారి అంతా సర్వనాశనం అయిపోతుంది, మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేయించుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అంతా అంతా చెప్పేశారు. రాణి రాసమణి దేవికి భయం వేసింది, కంగారు పుట్టింది. మరి ఎలా ఇప్పుడు రేపు ప్రతిష్ట జరగాలి, అది కూడా పెద్ద ప్రాబ్లం కదా. ప్రతిష్ట జరగాలి, ఇంకో విగ్రహం లేదు, తయారు చేయించినటువంటి రెడీగా ఉంది. అప్పుడు ఆవిడకి ఎందుకు అనిపించింది, పోనీ ఒకసారి రామకృష్ణ పరమహంసను అడుగుదాం ఏం చెప్తాడు అని. చాలా సింపుల్ గా చెప్పాడు అన్నారు.
మధురాబాబు చేయి విరిగిపోతే ఏమి చేస్తుంది? మధురాబాబు అంటే మీకు తెలుసు కదా, ఆవిడ అల్లుడు. ఆవిడ చేయి విరిగిపోతే మార్చేస్తుందా? అల్లుడిని మార్చేద్దాం, మరి ఇదేం బాగలేదు, చెయ్యం విరిగిన అల్లుడిని నేను ఎక్కడ పెట్టుకుంటాను అంతే చెప్పాడు ఆయన, అంతకంటే ఇంకేం చెప్పలే. అప్పుడు చాలా ఆనందంగా రాణి రాజమణిదేవి దాన్ని జాయింట్ చేసి ఆ కృష్ణ విగ్రహాన్ని ఆ విరిగిన చేతిని కనిపించకుండా జాయింట్ చేసి పెట్టిందిట. అది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. భారతదేశ సాంప్రదాయంలో విగ్రహారాధనలో విరిగిపోయినటువంటి విగ్రహము పూజకి పనికిరాదు, శాస్త్రం అది. కానీ రామకృష్ణ పరమహంస స్టార్ట్ చేసినటువంటి ఆ ఒరవడి దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన అన్నదే కబుర్లుగా మాటలుగా ఆయన తీసుకోలేదు, అది వాస్తవంగా తీసుకున్నాడు. నీ చేయి విరిగిపోతే నువ్వేం చేస్తావు? అదే చేయి, భగవంతుడి విగ్రహం చేయి విరిగిపోతే ఏం చేస్తావు? ఏం చేయవు, దాన్ని అతు కనిపించకుండా అందంగా చేసుకో, దాన్ని ఉపయోగించుకో. అంటే అక్కడ ఆయన మానవాళికి పూజా విధానంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి మార్పు మనం గమనించుకోగలిగితే అసలు ప్రపంచం ఎప్పుడో మారిపోయింది. అది ఆ విగ్రహారాధనని నువ్వది విగ్రహంగా తీసుకోవద్దు, నీకు అత్యంత ప్రేమ పాత్రమైనటువంటి వ్యక్తి యొక్క స్వరూపముగా తీసుకో, తీసుకుని చెయ్యి, నేను అలాగే చేశాను, నాకు ఈ ఫలితాలు వచ్చాయి, మీరు అలాగే చేయండి, మీకు ఈ ఫలితాలు వస్తాయి. అంటే చాలా మంది మనస్సులలో కొన్ని అనుమానాలు వచ్చి ఉండేవి ఆ కాలంలో భక్తులకి, మీలాంటి తపస్సు మీలాంటి మానసిక స్థితి మాకు రాదు కదా, ఎన్నాళ్ళు మేము సాధనలు చేస్తే ఆ స్థితి వస్తుందో, ఎన్ని జన్మలు మేము అవస్థపడాలో. ఎన్ని జన్మలు నువ్వు అవస్థపడక్కర్లేదు, 3 రోజులు కనుక నువ్వు ఆర్తితో ఏ భగవంతుడైనా పిలువు, ప్రత్యక్షం అవుతాడు, నాదే గ్యారంటీ అని చెప్పాడు ఆయన. మరి మనం ఇన్ని రోజుల నుంచి ఆర్తితో పిలుస్తూ ఉంటే ఆయనే ప్రత్యక్షం అవటంలే. కారణం ఏంటి అంటే ఆర్తి లేదు. కారణం ఏంటి అంటే నిజంగా మనకి ఆయన మీద కోర్తు లేదు. ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్ని నా దృష్టిలో ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టైల్ అంతే అది. మేము ఫలానా చోట వెళ్తున్నాం, స్టైల్ వాళ్ళు ఏం చెప్పారు, ఆ సంస్థకి లీడర్స్ అయినటువంటి వ్యక్తులు మానవ జాతిలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో మనం ఎప్పుడూ చదవము. అది జరుగుతున్నటువంటి తప్పు. ఆ తప్పుని మనం సవరించుకుంటే తప్ప కేవలము సంస్థల వల్ల ఏమీ లాభం ఉండదు. ఒక సంస్థ ఉంది అంటే ఆ సంస్థ యొక్క మొదటి లక్ష్యం ఏమవాలి అంటే ఆ సంస్థ యొక్క అధిపతి యొక్క ఆలోచన విధానాలు ప్రపంచానికి వెళ్లాలి. ఆ ఆలోచన విధానాలు ప్రపంచానికి తీసుకువెళ్లినటువంటి వ్యక్తి, ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవడు అంటే వివేకానంద మొదటి వ్యక్తి. ఇంకంటే ఆయన పుట్టక ముందే ఎన్నుకున్నాడు ఆయన్ని. దాని తర్వాత మనం అందరము ఖచ్చితంగా ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఆయన యొక్క కోరిక లేకపోతే, ఆయన యొక్క ప్రేమ మన మీద లేకపోతే ఇక్కడ సమావేశమో మనం. కానీ ఏం చేస్తున్నాం మనం? ఆర్తి తెచ్చుకోలేకపోతున్నాం. సమావేశం అవుతే అవుతాం తప్ప, ప్రతిరోజు ఇక్కడ 2 గంటలు 3 గంటల సేపు ఇక్కడ కూర్చుని వివేకానంద యొక్క వాంగ్మయాన్ని ఎక్కడ చదువుతున్నాం మనం? వివేకానంద మద్రాసులో ఇంగ్లాండ్ నుంచి రిటర్న్, 2వ ఇంగ్లాండ్ యాత్ర నుంచి రిటర్న్ అయిపోతున్నప్పుడు ఒక లెక్చర్ ఇచ్చాడు. ఆ లెక్చర్ యూత్ కి ఇచ్చారు, మద్రాస్ లో ఉన్నటువంటి యూత్ కి. ద టెంపుల్స్ ఐ డ్రీమ్, ఏ విధమైనటువంటి దేవాలయాలు ఉండాలో, ఎలాంటి దేవాలయాలు ఉండాలని నేను కలగంటున్నాను అని. మరి అలాంటి దేవాలయాలు ఆయన ఎలాంటి కలగంటున్నాడో నాకు తెలియదు, మీరు ఎవరో చదివారో లేదో. ఆయన కోరుకున్నది ఒకటే, ఇన్ని రూపాలు ఉన్నటువంటి దేవాలయాలు అక్కర్లేదు, ఓంకార దేవాలయాలు ఉంటే చాలా బాగుంటుంది అని ఆయన కోరిక. ఎక్కడైనా సరే ఓంకారమే దేవతగా ఉండాలి, ఓంకారమే సాధకుని యొక్క లక్ష్యంగా ఉండాలి, ఓంకారాన్ని మాత్రమే యూత్ ఉపాసన చేయగలగాలి. ఓంకారాన్ని ఎలా ఉపాసన చేయమంటున్నాడు? ఓంకారాన్ని ఏ దృష్టితో వివేకానంద ఒక దేవాలయము లాగా స్థాపించమ, ఓంకార దేవాలయాలు అని ఆయన పేరు పెట్టాడు. అప్పుడు గొడవ ఉండదు. ఆ ఊ మా అనేటటువంటి శబ్దములను మాత్రమే భగవత్ స్వరూపముగా స్వీకరించండి, అసలు ఈ గొడవలు ఉండవు మీకు అని చెప్పాడు ఆయన అప్పుడే. ఇప్పుడు ఇలాగే కొట్టుకు చేస్తున్నాం. ఇప్పటికే మనకు అర్థం కావటం లేదు. పతంజలి యోగ సూత్రాలలో ఈ ఓంకారం గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. తస్య వాచక ప్రణవ భగవత్ స్వరూపాన్ని మీరు ఏదైనా ఒక నామముతో పిలవదలుచుకుంటే ఓంకారమే అతని నామము. అందుకే ఓంకారం లేకుండా అసలు ఏ మంత్రము కూడా చేయం. తజ్జప తదర్థ భావనం, ఆ ఓంకారం యొక్క జపము మీరు ఏ నామం చేసినా ఓంకారం చేయకుండా చేయం. ఓ మిగతా నామం, ఏ నామం తీసుకున్నా స్త్రీనామైనా కావచ్చు పురుషనామైనా కావచ్చు. అంచేత మనకి తెలియకుండానే ఓంకార సాధన జరిగిపోతుంది. యూ గో టు ద రూట్స్, ఆ వేళ్లలోకి వెళ్ళిపోండి. అంచేత నా రెండవ కోరిక ఏంటంటే మన భారతీయులలో యూత్ల్లో వివేకానంద సమగ్ర వాంగ్మయము చదవని అటువంటి వాడు యూత్ ఉండకూడదు అని నా కోరిక. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, దాన్ని చదివిస్తూనే ఉన్నాను. మరి రామకృష్ణ సమితి వాళ్ళు దానికోసం ఏమైనా విశేషమైనటువంటి ప్రయత్నాలు చేయగలిగితే మీరు మీకోసమే కాకుండా రామకృష్ణ పరమహంస యొక్క కార్యక్రమానికి కూడా మీరు చాలా పెద్ద చేయూత ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. వివేకానంద యొక్క సమగ్ర వాంగ్మయము తెలియాలి ప్రతి యూత్ కి కూడా. అసలు వివేకానంద ఏం చెప్పాడు, మనము మాట్లాడుతూ ఉంటాం, వివేకానంద కూడా మాట్లాడుతూ ఉంటాడు. చికాగోలో 1893 సెప్టెంబర్ 11 అనుకుంటాను, నాకు కరెక్ట్ గా డేట్ గుర్తుంటే, డేట్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ చికాగోలో ఆయన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఎప్పుడైతే భారతదేశంలో పోయిందో ఆధ్యాత్మికత ఒక విద్యగా పోయింది, ఒక నటనగా మారిపోయింది. ఉద్దుత్తులు వెలిగించేయటం, దీపం వెలిగించేయటం, దండం పెట్టుకోవటం అయిపోయింది అనుకుంటున్నాం. మెడలో స్టెతస్కోప్ పెట్టేసుకుంటే డాక్టర్ అవడు కదా, డాక్టర్ అవ్వాలంటే స్టెతస్కోప్ తో పాటు 5-6 ఏళ్ళు చదవాలి రాత్రి పగలు. ఆ బుద్ధి బుర్రలోకి ఎక్కించుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎక్కించుకున్న తర్వాత స్టెతస్కోప్ మెడలో వేసుకుంటే ఆ స్టెతస్కోప్ కి విలువ. కానీ వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ మెడలో స్టెతస్కోప్ వేసేసుకున్నారనుకోండి, డాక్టర్ గారు పిల్లవాడు అంటాను తప్ప వాళ్ళ దగ్గర వైద్యం తీసుకోం మనం, మందు తీసుకోం, ఆనందిస్తాం, బాగా ఉంది. మనం కూడా ఈ పూజలు అవి కూడా అలాగే చేసుకుంటున్నాం. అలా చేయవద్దు అని చెప్పటమే మేధా జాగరణ. ఈ మేధా యజ్ఞము అనేటువంటి పేరు అందుకు పెట్టాను, తెలుసుకుని చేయండి ఏం చేస్తున్నాం. అంచేత ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించాలి అంటే మీకు 4 ఆధారభూతమైనటువంటి మీకు చాలా బాగా రావాలి. ఎంత బాగా వస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది మీకు ఎంసెట్ లో. ర్యాంకు బాగా వస్తే సీటు గ్యారంటీ. ఎందులో రావాలి మీకు ఆసనాలు, ప్రాణాయామము, జపము, ధ్యానము, ఇది 4 మీకు బాగా రావాలి. ఈ 4 మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ రావటానికి టైం పడుతుంది. నిన్న ఆసనం గురించి నేను చెప్పాను, నేను మీకు సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, అది ఫస్ట్ కండిషన్. ఏ విద్య నేర్చుకోవాలనుకున్నా కూడా సమం కాయ శిరోగ్రీవం స్ట్రైట్ గా ఉండాలి. విద్య నేర్చుకుంటున్నప్పుడే కాదు, మీరు ఎప్పుడు స్ట్రైట్ గా ఉన్నా కూడా కరెక్ట్ గా ఉంటుంది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఈనాడు ఆ మాట మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం, స్ట్రెయిన్ ఎక్కుతున్నామండి. స్ట్రెస్ స్ట్రెయిన్ బాహ్య పరిస్థితుల వల్ల కాదు, మీ వెన్నుపూస నొక్కుపోవటం వల్ల వస్తుంది అని మన భారతీయ యోగులు చెప్తున్నారు. విదేశాలలో 6,000 పేజీల రీసెర్చ్ పేపర్స్ ప్రింట్ అయ్యాయి, 6,000 పేపర్స్. అందులో ఆ రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళే ఆ ఫీల్డ్స్ లో. నోబెల్ ప్రైజ్ అంటే సైన్స్ లో పరాకాష్ట, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, బయోకెమిస్ట్రీలో, జువాలజీలో, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సైంటిస్టులు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటి అంటే, నువ్వు శరీరాన్ని కనుక కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మొత్తం ప్రపంచం నీ ఆధీనంలోకి వస్తుంది. మన ఋషులు చెప్పిందే, ఇప్పుడు మిల్లుమిల్లుగా వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్తున్నారు. అక్కడ బుద్ధుడు కనిపిస్తాడు కళ్ళతోనే. ఇంకాస్త జాగ్రత్తగా కనుక డాక్టర్లు చూడగలిగితే, వేదమంత్రాలు కూడా అక్షరాలు సంస్కృత అక్షరాలతో శరీరంలో నాడీ మండలంలో కనిపిస్తాయని టానీ నేడర్ అనేటటువంటి ఒక ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ కనిపెట్టాడు. అనాటమీ అని ఫిజియాలజీ అని ఒక బుక్ రాశాడు ఆయన. ఆ బుక్ను చూసిన జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని బంగారంతో చూశారు, ఇంత అద్భుతంగా కనిపెట్టాడు ఆయన. మనము అసలు దాని గురించి పట్టించుకోం, దాని గురించి వినము, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. అంచేత మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం వెనక పడిపోతున్నాము, చాలా వెనక పడిపోతున్నాం భారతీయులు. కాలము ఎవరి కోసమో ఆగదు. ఇది నేర్చుకునే హక్కు నిజంగా మనకుంది. ఎందుకుంది అంటే మన వారసత్వం కనుక. కానీ ఆ వారసత్వాన్ని ఇంకోళ్ళెవరో ఎత్తుకుపోతూ ఉంటే వాళ్ళు చెప్పాక మనం చేసుకోవటం బదులు మనము ప్రపంచానికి ఈ విద్యని అందజేయాలి అని వివేకానంద యొక్క ఆకాంక్ష. భారతీయుడా, నువ్వు మేల్కో, నీ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయి అంటే 84 లక్షల ఆసనాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. మరి 84 లక్షల ఆసనాలు మీరు రోజుకు ఒకటి చొప్పున వేసుకున్నా ఎన్ని రోజులు పడుతుంది? 84 లక్షల రోజులు పడుతుందంటే ఎన్ని సంవత్సరాలు అర్థమైందా మీకు? మనం బతకం అన్నాళ్ళు అన్ని ఆసనాలు కనిపెట్టారు మన ఋషులు. ఎక్స్పర్టైజ్, ఎన్ని రకాల ఆసనాలు కనిపెట్టారు వాళ్ళు. ఆ ఆసనాల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఆసన శుద్ధి లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, నిత్య జీవితంలో కూడా మీరు అడుగు ముందుకు వేయలేరు. ధారయన్ అచలం స్థిర, స్థిరంగా ఒక మానసిక స్థితి మీకు లేకపోతే, స్థిరంగా ఒక లక్ష్యం లేకపోతే ఇబ్బందులు కూడా పడిపోతాం మనం. అంచేత ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి మీరు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర, స్ట్రైట్ గా కూర్చోండి. ఇప్పుడు కూర్చున్నా మెడ స్ట్రైట్ గా ఉంచుకోండి. ఇది బాడీ లాంగ్వేజ్ అని ఈ మధ్య విదేశాలలో ప్రాచుర్యం పొందినట్టే పొంది ఆగిపోయింది. ఈ మధ్య నాకు ఎక్కువ వినిపించటం లేదు. మీ శరీరం స్థిరంగా ఉండి స్ట్రైట్ గా ఉంటే, మీ ఆలోచనలు స్ట్రైట్ గా ఉంటాయి, నువ్వు స్థిరంగా ఉంటావు. శరీరం వంకర టింకరగా ఉంటే నీ ఆలోచనలు కూడా వంకర టింకరగా ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద సైన్స్ గా డెవలప్ చేస్తున్నారు ఈ కాలంలో. మన విషయంలో మనిషి అలా నడిచి వస్తూ ఉంటేనే వాడి శరీరాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోయేది. ఇప్పుడు డాక్టర్కి అర్థమైపోతుంది మన శరీరాన్ని చూసి వీడికి ఏ బాధ ఉందో అనుభవం. అలాగే స్ట్రైట్ గా కూర్చున్నటువంటి వ్యక్తికి ఎదుటి వాడిలో ఉన్నటువంటి వంకర్లు ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. ఆలోచన విధానాలలో ఉన్నటువంటి లోతులు వాడు ఎడవే పొంగితే ఏమవుతుంది, కుడివే పొంగితే ఏమవుతుంది. ఆ శాస్త్రాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ముందు ఆసనాలలో మొదటి ఆసనం ఇది. దీన్ని పద్మాసనం అని కూడా అంటాం, సిద్ధాసనం అని కూడా అంటాం, స్వస్తికాసనం అని అంటాం, వీరాసనం అని అంటాం. చేతులు కాళ్ళు పెట్టేటటువంటి పోజుల్లో ఉండేటటువంటి మార్పు బట్టి ఆసనానికి పేరు మారుతుంది. కానీ మెయిన్ ఏంటి అంటే వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. వెన్నుపూసలో నొక్కునేటటువంటి నరాల మీద ఉన్నటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వెళ్లే సయాటికా లాంటి బాధలు, ఆస్తమా లాంటి బాధలు, డయాబెటీస్, బీపీ అవి వస్తున్నాయి అని మోడర్న్ రీసెర్చ్ చెప్తోంది. అంచేత మీకు యోగాసనాలు, యోగం గురించి ఇంట్రెస్ట్ లేకపోయినా, రోగాలు లేకుండా ఉండాలైనా కూడా మీరు స్ట్రెయిట్ గా కూర్చోవటం అలవాటు చేసుకోండి. కానీ ఇది నిన్న చెప్పినటువంటి శ్లోకంలో సగం మాత్రమే చెప్పాను నేను. సమం కాలు శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర, దాని తర్వాతది ఇవాళ చేద్దాం అన్నాను నేను. గుర్తుందా ఇంట్లో ఆ శ్లోకం కొంతమందికైనా? సంప్రేక్ష నాస్తికాగ్రం స్వం దిశ నవలోకయన్. ఇది బిట్ సెకండ్ బిట్. ఇప్పుడు అది మనం నేర్చుకోబోతున్నాం. ఇంకొక కళ్ళు మూసేసుకోండి. మీరు టిఫిన్ తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? టిఫిన్ తిన్నవాళ్ళంటే మాత్రం దీన్ని ప్రాక్టీస్ చేయకండి. టిఫిన్ తినకుండా ఉందంటే ప్రాక్టీస్ చేయండి. ఎంటీ స్టమక్ మీద ఉండాలి ఈ ప్రాక్టీస్కి. ఇంకొక నిన్ననే చెప్పానండి మీకు, అది స్ట్రైట్ గా కూర్చోండి, ఇంకా కళ్ళు మూసేసుకోండి. ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు ఎవరు కూడా. మధ్యలో కూర్చున్న వాళ్ళ కళ్ళు తెరిచినా కూడా పక్క వాడి సాధన దెబ్బతింటుంది. అంచేత మీరు సాధన చేయకపోయినా కళ్ళు మూసుకోండి. దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద పెట్టుకోండి. మీరు అక్కడ నుంచుని అక్కడ ఉండి మీ శరీరంలోకి వెళ్తున్నటువంటి శ్వాసను గమనిస్తున్నారు. ఇంకా ఏమీ చేయొద్దు. మీరు
శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. చెప్పింది మాత్రమే చేయండి, ఇంక దాంతో ఇంకేం చేయొద్దు మీరు. శ్వాసకి మంత్రం కలపటం కానీ. కొంతమంది మెడ వెనక్కి వాల్చారు, మెడ వెనక్కి వాల్చకండి, వీలైతే ముందుకు వాల్చండి కొంచెం, బట్ వెనకాతల వైపుకు వద్దు. కొంచెం ముందుకున్నా పర్వాలేదు కానీ వెనక్కి వంచవద్దు. రిలాక్స్ అయిపోండి పూర్తిగా ఈ 10-15 నిమిషాల పాటు. ఇంకా నేను చెప్పిన దాని మీద మాత్రమే మీ మనస్సు ఉంచండి. శరీరము స్థిర అయిపోవాలి, కదలకూడదు. ఇంకా చిన్నల ముద్రలో మీ చూపుడు వేలు బతుకన వేలు కలిసి ఉండాలి. రెండు తొడల మీద కానీ ఎక్కడ మీకు వీలుగా ఉంటే అక్కడ పెట్టుకోండి. కానీ మీ చూపుడు వేలు బతుకన వేలు రెండు చేతులవి కలిసి ఉండాలి, వేరువేరుగా ఉండాలి. చేతులు కలుపుకోకండి. మీరేమీ చేయొద్దు. ఇంకా శ్వాసను చూడండి అంతే. మీరు ఊపిరి పీల్చుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, ఊపిరి వదలటానికి ప్రయత్నం చేయొద్దు. మీరు నిలబట్టి శ్వాస పీల్చుకుంటున్నారు, ఎప్పుడూ దాన్ని మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోకండి. కానీ చూడండి, మీ దృష్టి ఏంటి అంటే శ్వాస మీదకి తెస్తున్నారంతే. అంతే తప్ప మీరు శ్వాసలో ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావటం లేదు. ఏకాగ్రత శ్వాస మీద, శ్వాస మీద దృష్టి. కానీ శ్వాస పీల్చుకోవద్దు, మీరు వదలవద్దు. రిథం మీకే అర్థమవుతుంది, ఆ లయ మీకు అర్థం అవ్వాలి ముందు. మీ శ్వాస యొక్క లయ అర్థం అవ్వాలి మీకు. ఆ ఛందస్, ఆ రిథం, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటకు వస్తున్నటువంటి శ్వాస. కొంచెం లీనం అవ్వండి అందులో, ట్రై చేయండి. అప్పుడే రిలాక్స్ అవ్వగలుగుతారు మీరు. బయట ఏం చూడద్దు, దిశాన్ అవలోకయన్, ఏ దిశ వైపు లేదు. మీరు మీ శ్వాస దిశ, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. చిన్ముద్ర రిలాక్స్డ్గా పెట్టుకోండి. వేళ్ళు బిగదీసుకోక్కర్లేదు. ఆ రెండు వేళ్ళు కలిసి ఉంటే చాలు, లైట్గా ఆ స్పర్శ మీకు తెలుస్తూ ఉండాలి. లేకపోతే ఒకసారి బొటకని వెళ్ళి కలుపుకోండి, ఆ స్పర్శ అనుభవించండి. యూ షుడ్ ఫీల్ ద టచ్. దృష్టి శ్వాస మీద, చెప్పింది చెప్పినట్టే చేసుకోండి. ఇంకా ఏ ఆలోచన రానివ్వకండి. మీరు ముందే ఊహించేసుకోకండి ఏం చెప్పబోతున్నాను.